ఏంటంటే ఈ క్లాసెస్ అన్ని కూడా 9 రోజుల క్లాసే. 10వ రోజు, 20వ రోజు, 30వ రోజు చూడవచ్చు. అదేమీ మారవు. తేడా ఏంటి అంటే నా క్లాసెస్ 3 సార్లు రిపీట్ అవుతుంది, చెప్పినవే మళ్ళీ తిరుగుతాయి. ఇది సంజీవిని విద్యకి. సంజీవిని విద్య చేసినటువంటి వాళ్ళు ఏం తెలుసుకోవాలి? మృత్యువు మర్చిపోవాలి. మీరు అది నేర్చుకోవాలి. మీ శరీరం బతికి ఉంటుందా ఉండదా చెప్పలేదు. అందరు గురువులు సప్తఋషులు వాళ్ళెవరి శరీరాలు ఏం కనిపించారు, కానీ ఉన్నారు. ఆ సంజీవిని విద్య ఉంటుంది, కానీ ఉండదలుచుకుంటే, హిమాలయాలలో ఎక్కడ ఉండదలుచుకుంటే, సిద్ధాశ్రమం అని ఒక స్థితి ఉంది హిమాలయాల్లో. ఒకసారి నేను వెళ్ళవలసి వచ్చింది. సాధువుకే కాదు, గురూజీ వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడిగా సామాన్లకు తీసుకెళ్తారే, నౌకరు తీసుకెళ్ళడానికి వెళ్తాను. ఆ సిద్ధాశ్రమంలో అవన్నీ లోపలికి రానివారు, చేత నన్ను బయటే ఉంచారు. ఊరు బయట ఇంకొకరు వచ్చాడు. వాడి వయసు ఎంత అంటే 4 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అండి అన్నాడు. అక్కడ నౌకరు బతికే ఉన్నాడు. చేత అది సంభవమే. అది ఇప్పుడు ప్రపంచానికి అందరికీ చెప్తున్నారు. గురుదేవుడు గాయత్రిని దానికి అందజేశాడు. గయాంత్రాయతి ఇది గాయతి, ప్రాణాలను రక్షించేది. ప్రాణాలను రక్షిస్తే ఏమవుతుంది? సావరు అంతే కదా. అంచేత అది ఒక ఫార్ములా తప్ప హిందువులు చెప్పినటువంటి ఒక మంత్రం కాదు. అది ఒక ఫార్ములా, దాన్ని నేర్చుకోవాలి. నేను ఇక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు ఇక్కడ 9 రోజుల్లో టెక్నిక్ నేర్చుకుంటారు, ప్రాక్టికల్. కానీ దాన్ని ఇంకా మీరు జీవితాంశం చేయాలి. ఫార్ములా ఎవరు చేసుకోవచ్చు? బతకాలి అని ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకో మార్గం ఉందా? లేదు. ఇప్పుడు మంది ఏదో కనపడతారు టీబీకి, వాడి మతాన్ని బట్టి టీబీ మాత్రం మర్చిపోతుందా? మంది అదే టాబ్లెట్ అదే వాడతారు. ఇంకా కొంతమంది ఏదైనా ఉందా? జ్వరం వచ్చింది, మీరు క్రోసింగ్ అని వాడతారు. ఇంకోళ్ళు పారాసెటమాల్ అనే మందుతో వాడతారు. ఇప్పుడు ఇంకా 5-6 మేర్లు వచ్చే పేర్లు. కానీ జ్వరం తగ్గించేటటువంటి ఆ టాబ్లెట్ మీతో ఉన్న ఫార్ములా చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? అక్కడ ఒకటే ఇప్పుడు చెప్తున్నది, ప్రాణాలను రక్షించేటటువంటి ఫార్ములా. అది తప్ప ఇంకో దారి లేదు కావాలని అనుకుంటే. మరి ఫార్ములా నేర్చుకోదలుచుకున్నవాడు, వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ యుగానికి సంబంధించిన వాడైనా, క్రైస్ట్ అయినా మహమ్మద్ అయినా, వాళ్ళందరూ దేన్ని చేయాలి? గాయత్రి మంత్రాన్ని చేయాలి. ఫార్ములా అది. అది హిందువులు అనుకోవటం మూర్ఖత్వం. మూర్ఖత్వం ఎలా వచ్చింది అంటే సైన్స్లో ఆ మూర్ఖత్వం లేదు. సైన్స్లో థియరీ ఉంటుంది, డాల్టన్ అని ఒకడు కనిపించాడు అనుకోండి, పేరు వాడే పేరు చెప్తాం, డాల్టన్ థియరీ అని. ఏ దేశం వాళ్ళు చదువుతారు డాల్టన్ థియరీ? అందరూ సైన్స్ చదవాలంటే చచ్చినట్టుని వాడు చదవాల్సిందే. దాని మీద క్వశ్చన్స్ కూడా వస్తుంది మీకు పరీక్షలో, డాల్టన్ థియరీ రాయండి అని. కాదండి, ఆయన క్రిస్టియన్, మేము డాల్టన్ అనే పేరుంది అంతేత నేను ఆ థియరీ రాయను అంటే ఏమవుతుంది? ఐన్స్టీన్ థియరీ. ఎవడైనా హిందువా క్రిస్టియనా తెలియదు ఎవడికి, అసలు ఎక్కడ పుట్టాడో కూడా చాలామంది తెలియదు. కానీ వాళ్ళ ఫార్ములా అలాగే గాయత్రి మంత్రం చెప్పడానికి ఆ ప్రాణశక్తము అందజేసినటువంటి వ్యక్తులు ఆ సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు రెండు మీకు ఖచ్చితంగా ఉండాలి, అది చేయకపోతే అది పని చెయ్యదు. సైన్స్లో కూడా మీరు ఏదైనా పని చేయాలి అంటే ఫార్ములా ప్రకారం చేయాలి. యాటమ్ బాంబ్ తయారు చేయాలి అంటే నా దగ్గర ఇసుక ఉంది అంటే కుదరదు, రేడియం కావాలి, యురేనియం కావాలి, వచ్చే బాంబ్ తయారు చేయొచ్చు. అంటే ఎవడైనా యాటమ్ బాంబ్ తయారు చేయాలి అంటే యురేనియం ఇంగ్లీష్ పేరు చేయకు, ఏమవుతుంది? బాంబ్ రాదు. చెప్తుంది అర్థం. ఇది మీరు మీరు అర్థం చేసుకుంటూ అందరికి చెప్పాలి. ఇది హిందువుల మంత్రము కాదు, ఇది ఒక ఫార్ములా. ఫార్ములా చెప్పినప్పుడు ఆ ఫార్ములాలో చెప్పేది చూస్తే సైన్స్ చదివిన వాడికి దాని వెనకాల మొత్తం విషయం తెలుస్తుంది. E=mc² పేరు విన్నారు కదా, అదొక్కటి తెలిస్తే చాలు. యాటమ్ బాంబ్ గురించి తెలుసు, దాంట్లో చెప్పబడినటువంటి సిద్ధాంతాలు ఏంటో తెలుసు, దాంట్లో ఉన్నటువంటి నియమాలు అంటే ఏంటో తెలుసు, ఆ నియమాలు తెలిస్తే మీరు ఏం చేయొచ్చో తెలుసు. ఇదంతా దేంతో తెలిసింది మీకు? E=mc² ఒక ఫార్ములా ఉంది అక్కడ. అలాగే ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఫార్ములా అని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా అదేదో దేవుడు దెయ్యం గురించి ఎవడు చెప్పటం లే అక్కడ, దేవుడు ప్రశ్నే లేదు అక్కడ. మనం బొమ్మ తయారు చేసుకున్నాం అంటే మన మీరు కోసం, ఇష్టం లేకపోతే గురువు గారు ఏమన్నారు అంటే సూర్యుడినే పట్టుకోండి అన్నది. అర్థమైందా? చేత ప్రాణశక్తి మీకు ఎవరి ద్వారా వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అది గుర్తుంచుకోండి. యాటమ్ బాంబ్ తయారు చేయాలి అంటే యురేనియం కావాల్సిందేగా, తెలుసా సైన్స్లో ఇది కొంతమందికైనా. ఇందాక నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఏం చెప్పాను, యాటమ్ బాంబ్ చేయాలంటే ఏం చేయాలి? యురేనియం ఉండాల, లేకపోతే చేయలేవు, ఎవడు చేయలేడు. అలాగే ప్రాణశక్తి తెలుసుకోవాలి అంటే సూర్యుడిని పట్టుకోవాలి, సూర్యుడి శక్తిని పట్టుకోవాలి. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి అది. యురేనియం మనకి ఎక్కడ దొరుకుతుంది? పృథ్వీలో కనిపిస్తుంది, అంతే కదా. వెతుక్కోవాలి, అది వేరే విషయం. బంగారం కావాలి, మట్టిలోనే ఉంది, తెచ్చుకోవాలి. ఇనువు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ప్రాణము పృథ్వీలో లేదు, సూర్యుడు దగ్గర ఉంది. సూర్యుడు ఉన్నంత వరకు అన్ని గ్రహాలు ఉంటాయి. ఎందుకో మైండ్ వచ్చి సూర్యుడు కూడా ఇక్కడ ఏదో గోల దొరుకుతోందండి ఇవాళ బంద్, సూర్యుడు బంధించాడు అనుకోండి, ఈరోజు సూర్యకిరణాలు అవి రాకడిందండి, ఏమవుతుంది? మాత్రం గ్రహాలన్నీ పోతాయి. మీకు తెలిసిన కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి, అవన్నీ పోతాయి. ఎంతసేపు మనసులో 2 సెకండ్లలో రెండు సెకండ్లు కనుక ఆపితే గంటలే ఆడకాలి, రెండు సెకండ్లు ఆగితే చాలు. అంతేనే చదివితే మనకి హాయి క్లాసులు లేదు, ఈ గొడవ లేదు, కానీ ఆపడవాడు మనం ఆపుతున్నాం. సూర్యుడు గురించి ఉండే ఫార్ములా ఉంది అక్కడ. ప్రాణశక్తి కావాలి అంటే సూర్యుడి నుంచి మీకు సూర్యుడు వస్తుంది. సూర్యుడు పుత్రులు అంటే సూర్యుడు శక్తే ఉన్నటువంటి వాళ్ళు రామాయణంలో మహాభారతంలో పేరు కనిపిస్తుంది. పేరు పేరు ఉన్నాయా? రామాయణంలో సూర్యుడు కొడుకోవడు, పోనీ మహాభారతంలో సూర్యుడు కర్ణుడు. రామాయణంలో సరే ఆలోచించి చెప్పండి, లోపల చెప్తాను నేను. మరి మన రామాయణంలో కూడా తెలియాలి వద్దత ఆ శక్తి ఉన్న వాళ్ళని ఎవరు చంపలేరు, వాళ్ళంతట వాళ్ళు కావాలి. సూర్యుడు ఆపదలుచుకుంటే ఎలాగో ఆగిపోతుంది, ఇంకెవడు చంపలేడు. కర్ణుడు పరిస్థితి కూడా అంతే, ఒక కవచం ఉంది, పుట్టుతోనే ఉంది. అంటే మీరు ఏదో బంగారుతో చేసిన కవచం అనుకోవడం మూర్ఖత్వం. మీకు ఉంది ఆ కవచమే, ఉంది మీకు కూడా. దాన్ని మీకు ఉపయోగించుకోవటం తెలియదు అంటే అది ఇప్పుడు మీరు గాయత్రి మంత్రంతో నేర్చుకుంటున్నారు. అంచేత ఎవరు చేయవచ్చు ఈ ఫార్ములాని? బతకాలంటే, సావాలి అంటే ఆది మంత్రం ఇంకో మంత్రము లేదు. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. వదలవు ఫార్ములా సత్తవ. చేత శ్రీరామ్ శర్మ ఆచార్య ఆయన చేసిన పెద్ద విశ్వామిత్రుడు వశిష్ఠుడు, ఆ తర్వాత అనేక మంది ఋషులు మనకి తెలియదు ఎప్పటి నుంచో. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఎప్పటి వాళ్ళు కలియుగం వాళ్ళు. విశ్వామిత్రుడు గురించి మన సత్యుగం గురించి చెప్పారు హరిశ్చంద్రుడు, వాళ్ళతో కూడా ఆయన ప్రశ్న వస్తుంది. కానీ ఈ ఫార్ములాని రక్షించారు, పైకి ఎప్పటికీ చెప్పలేదు. ఇప్పుడు ఇప్పటికి కూడా అటమ్ బాంబ్ తయారు చేయాలంటే మీకు అంత ఈజీగా దొరకదు. కానీ వెబ్సైట్ ఉంది కనుక తెలుసుకోదలుచుకుంటే ఫార్ములా ఉంది. అటమ్ బాంబ్ తయారు చేసుకోవచ్చు మీరు, కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలంటే. 20,000 ఎంత అవుతుంది ఆ వస్తువు? అది దొరుకుతుంది కూడా, అది కనుక్కోవాలి. ప్రభులో ఉంది అది, అటమ్ బాంబ్ తయారు చేసుకోవచ్చు కావాలంటే. ఇందుకే దీన్ని ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను అంటే గాయత్రి మంత్రము అనేది ఒక ఫార్ములా, హిందూ మంత్రానికి సంబంధించింది కాదు. కానీ ఎందుకంటున్నాను దాన్ని? డాల్టన్ అవుడు ఇంగ్లాండ్ డాక్టర్ సైంటిస్ట్. డాల్టన్ థియరీని చదువుతున్నాం కానీ ఆయన గురించి ఎప్పుడైనా చెప్పేవా? డాల్టన్ గురించి దాని గురించి చెప్పాం, వాడి థియరీ అంటే చెప్తాం. ఐన్స్టీన్ గురించి చెప్తాం, ఐన్స్టీన్ లైఫ్ ఎప్పుడు పుట్టాడండి, ఎంత ముడుగాడండి, ఎంత స్నానాలు చేశాడండి, అది చెప్తాం. వాడి ఫార్ములా చెప్తాం. సైన్స్లో సైంటిస్టుల పేర్లన్నీ చెప్తాం మనం, ఫార్ములా థియరీ అని. సైంటిస్ట్ పేర్లే చెప్తాం మనం, కానీ వాళ్ళ లైఫ్ గురించి ఎప్పుడు చదవలే. వాడి పెళ్ళైందా లేదా, ఎంతమంది పిల్లలు వాళ్ళకు ఉన్నారు తెలుసు? చదివారా మీరు ఎప్పుడైనా సైన్స్లో? ఏం చదువుతాం వాళ్ళ పేర్లతో? వాళ్ళు చెప్పిన ఫార్ములా ఎలా జీవించాలి, ఫార్ములా అది చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పారు కనుక ఖచ్చితంగా వాళ్ళ పేరుతోనే చెప్తున్నాం. అలాగే విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళు మొదట కనిపెట్టారు దాన్ని. వాళ్ళ సూర్యశక్తిని మీరు ఉపయోగించుకుంటే మీకు సావు ఉండదు, అందుకని వాళ్ళని మన గురువులు అంటాం. మన భాషలో సైంటిస్టుల్ని ఋషులు అంటాం. సైంటిస్టులు అందరూ ఋషులే కదా. ఋషులు ఎంత కష్టపడి సంవత్సరాలు తడిపడి అన్ని వదులుకు తపస్సే అది, ఆ తపస్సే దీనికోసం చేస్తుంది. ఋషి వశిష్ఠుడు ప్రాణాల గురించి ప్రాణ విద్యను చెప్పారు. అంతే మనకు తెలుసు విశ్వామిత్రుడు వాడి కథ అంతా అనవసరం. మనకి కథలు ఉంటే ప్రతి సైంటిస్ట్కి లైఫ్ ఉంటుంది, చదవదలుచుకుంటే ఉన్నాయి చెప్పరా? ఇంట్రెస్ట్ ఉన్నవాడు చదువుతాడు, అబ్బో పాపం చాలా కష్టపడ్డాడండి, ఇలా చేసాడండి, ఇలా అవస్థపడ్డాడండి. కానీ మీరు సైంటిస్ట్ లైఫ్ ఎంతసేపు చదివినా మీకు సైన్స్ ఏం రాదు. సైన్స్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు చెప్పినా అది పట్టుకోవాలి. అందుకని మనం ఏం గుర్తు చేసుకుంటున్నాం, విశ్వామిత్రుడు వశిష్ఠుడు మీరు జాగ్రత్తగా పట్టుకుంటే రామాయణం తొందరగా లభిస్తుంది. అనకపోయినా ఆ మంత్రం పట్టుకుంటే వస్తుంది. ఐన్స్టీన్ థియరీ మర్చిపోయారనుకోండి మీరు, ఈజీకల్టీ ఎంసీ స్క్వేర్డ్ అని గురించి సైన్స్ రాదా? వస్తుంది. అది చేసిన వాళ్ళని గుర్తు చేసిన అలవాటు. మనుషులకి ఆ మాత్రం ఇదే ఉంది, ఇంకోటి ఏదైనా మనకి అందజేస్తే గుర్తు చేసుకుంటున్నాం, అది సైన్స్. విశ్వామిత్రుడు ఏం చెప్పాడు అంటే, అందరికీ మీరు స్నేహితుగా ఉండండి విశ్వామిత్రుడు. అది ఉంటే తప్ప గాయత్రి మంత్రం పనిచేయదు. దానినే శాపము అంటాం. మీరు విన్నారా గాయత్రి మంత్రం గురించి క్లాసెస్ లో శాపము దాని గురించి? కొన్ని వినకపోతే వినండి నేను చెప్పేటప్పుడు. విశ్వామిత్రుడికి శాపం ఉంది, అతను చేస్తే తప్ప గాయత్రి మంత్రం చేయదు. విశ్వామిత్రుడు అంటే ఏముండాలి మీకు? మిత్రము అంటే స్నేహం, ఫ్రెండ్. దేనికి మంత్రం అయి ఉండాలి, ఫ్రెండ్ అయి ఉండాలి? విశ్వాన్ని అంత ప్రేమగా చూడాలి. రెండోది ఏంటి? వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే విశిష్టమైన వ్యక్తి ఎవడు? అందరిలాగా ఉన్నవాడా, లేకపోతే వాడులో ఏదైనా స్పెషాలిటీ ఉంటుందా? చేత మీరు గాయత్రి చేస్తున్నారు సరే, కానీ ఆ పని రెండింటి కోసం చేయాలి. ప్రపంచానికి మిత్రం స్నేహం ఇవ్వాలి, విశ్వామిత్రుడు అవ్వాలి. మీకు సాధ్యమైన విశిష్టమైన పని చేయాలి, విశిష్టమైన పని చేయాలి, గొప్ప పని చేయాలి. కాదండి నేను గాయత్రి చేస్తాం కానీ రెండు నేర్చుకో, విశ్వామిత్రాన్ని గుర్తించుకోరు, ఇంకోటి చేయొచ్చు దానికి. చాలా మంది డాక్టర్స్ యాక్టర్స్ అవుతారు ఎంబీబీఎస్ చదివి. తెలుసా కొంతమంది పేరు తెలుసా మీకు? మర్చిపోరాదు కూడా అలాంటి వాళ్ళు. కానీ వాళ్ళందరూ డాక్టర్స్ ఎంబీబీఎస్ పాస్ అయ్యారు. ఇంకా తెలుసుకుంటే మన ఇది వరకు చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన డాక్టరే. మందులు ఇస్తాడా, ఇవ్వగలడా? మర్చిపోయింది. వాళ్ళు గొప్పవాళ్ళే చెప్తాం దగ్గరండి ఏమైనా. అలాగే గాయత్రి ఈ విశిష్టత విశ్వామిత్ర లేకుండా మీరు గాయత్రి చేశారంటే గాయత్రి పనిచేయదు. ఇంతకా నేను ఉదాహరణ చెప్పాను కదా, మెడిసిన్ చదివాడు కానీ వాడు మందులు ఇవ్వటం లే, యాక్టర్ అవుతున్నాడు. అయితే ఇంకొక పని ఏదో చేసుకుంటాడు. ఆయుర్వేదం దాంట్లో తెలిసిన వాళ్ళు ఇంజనీర్స్ బిజినెస్ ఎన్నుకుంటారు. చేసుకో తప్పకుండా, కోర్సు సంపాదించచ్చు. కానీ చదువుతే సరిపోదు, విశ్వామిత్రం ఉండాలి, వశిష్ఠత ఉంటేనే గాయత్రి మంత్రం మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే చదివారు ఎంబీబీఎస్ చదివి, ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ చెప్పాను కదా, వాళ్ళు చదివారు డిగ్రీలు ఉన్నాయి వాళ్ళు, కానీ వాళ్ళకి తెలుసా మందులు ఇవ్వడం అది? వాళ్ళకి ఏది కావాలన్నా మాత్రం వాడు వేయలేరు, మళ్ళీ డాక్టర్ దగ్గర వేయడాలి. చెప్పింది అందరైతే ఏం చెప్తున్నారు అని చెప్పి ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు గాయత్రి చేస్తూ ఉంటే రెండు పనులు ఉండాలి, అప్పుడు మీరు కరెక్టే మంచి వాళ్ళు. విశ్వామిత్రము వశిష్టమైన పని, విశిష్టమైనటువంటి పని. మీలో చాలా మందికి గొప్పమైన పనులు చేయటానికి ఏదో చాలా కష్టమైన పనులు చేయాలనుకుంటుంది. పెద్ద పనులు చేయాలని నేను చెప్పటం లే, వశిష్టమైన గొప్ప గురించి నేను చెప్తున్నాను, పెద్ద పనుల గురించి నేను చెప్పటం. డెన్మార్క్ లో 11 ఏళ్ల వయసు కుర్రవాడు, మామూలు పిల్లవాడు, చాలా విలేజెస్ కంటే విలేజెస్ లో ఉన్నటువంటి ఒక చిన్న కుర్రవాడు 11 ఏళ్ల వాడు. డెన్మార్క్కి ప్రాబ్లం ఏంటంటే సముద్రం నుంచి నోరు కొడుతూ ఉంటుంది, ఒక గోడ ఆటు తగులుతుంది, దాన్ని డ్యామ్ అంటాం. డెన్మార్క్ కిందన కొన్ని మైళ్ళ వరకు కూడా డ్యామ్ కట్టారు, సముద్రం వాళ్ళని అవస్థ పెట్టడం లేదు. ఒకరోజు ఆ పిల్లవాడు చూస్తూ చూస్తూ ఆ డ్యామ్ నుంచి సుమన్ నుంచి నీళ్లు రావడం చూశాడు. ఆపటం చేతగా లేదు. ఒకడే ఉన్నాడు, ఇంకా వాడు చేయకుండా ఏం చేయను, తన చేయ దోషి ఆపించే చేసిస్తే అది వచ్చిష్టమైన పని. పెద్ద పని అది చిన్న పని ఏంట్రా, చిన్న పని ఇంజనీర్ కాదు ఏమి కాదు. కానీ ఇప్పుడు కూడా జర్నాలజీలో వాడు చిన్నవాడి గురించి ఇప్పుడు వశిష్టం అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటో, గొప్పదని పని అంటే ఏంటి, విశిష్టమైన పని. విశిష్టం అంటే తెలుసు కదా, విశిష్టమైన పని అంటే అది మీరే చేయగలరు, నేను కౌరు చేయండి. అది చిన్న పనే కావచ్చు కానీ ప్రపంచాన్ని ఇప్పటి గురించి చెప్పుకుంటున్నాం కదా, చరిత్ర పిల్లవాడు చేసేది అలాంటి పనులు చేయాలి. అది అందరికీ మంచి చేసేటటువంటి పనులు. అంటే ఇప్పుడు గొడ తీసుకుని దాని మీద ఒక చిన్న గొడ కొట్టేసి ఒక పైప్ పెట్టుకోండి, నీళ్ళు వస్తున్నాయి, మీరు ఇప్పుడు ఏం చేయాలి, చేయి పెట్టి అడ్డుకోండి. చెప్పింది అర్థమైందా, నువ్వు సీరియస్గా అల్లే నవ్వే, ఎక్కడో నీళ్ళు వస్తుంది, ఏముంది ప్రమాదం ఏంది, అక్కడ ఏం కొరవదు, ఒకవేళ జరిగినా ప్రమాదం లేదు, ఇక్కడ డ్యామ్ పోతుంది. అలాంటి పనులు మీకే తెలుస్తుంది ఏది మంచిదో ఏది, తెలియని పరిస్థితి బట్టి ఏది మంచిదో ఏది కాదు. అది వశిష్టము అంటే ఇంకా నువ్వు తప్ప ఆ క్షణంలో ఇంకోటి చేసేవాడు లేడు అక్కడ. ఇంకా డ్యామ్ గురించి నేను చెప్పాను, ఆ చిన్న 11 ఏళ్ల కుర్రవాడు విశిష్టుడు. ఇప్పుడు చెప్పుకుంటున్నాను చరిత్ర, ఎక్కడో డెన్మార్క్ ఎప్పుడో జరిగింది 85 ఇయర్స్ బ్యాక్, ఎప్పుడో ఇప్పటికీ చెప్పుకుంటున్నాను. కానీ ఇంత చిన్నది ఇంట్లో వస్తుందండి, నేను చేపెడతాను, మేము డ్యామ్ అనుకుంటే అది గుర్తుంచుకోండి. గాయత్రి మంత్రము అలాంటి పరిస్థితులు చూడాలి, చిన్న పని, ఒక చిన్న పని, కానీ ఆ పని విశిష్టమైన పని, అది మనం చేయాలి. అలాంటివి ఆలోచించుకోవచ్చు. ఇంకోటి ఏంటి, మీరు చేసే పని ఎలా ఉండాలి, విశ్వామిత్ర, అందరికీ ఫ్రెండ్షిప్. చాలా మందికి ఫ్రెండ్షిప్ అంటే నిజమైన అర్థం తెలియదు. నిజమైన మిత్రం అర్థం ఏంటి అంటే, అవసరం అయితే మిత్రుడు కొరకు ఏమి ఇచ్చేస్తాడు, అదే మిత్రం. సినిమాలో చూపిస్తూ ఉంటాడు, సినిమాలు సీరియస్గా చూడమంటారు. వాడు సినిమా కోసం ఏదో సినిమా చూపించుకో ఏం చేస్తున్నాడు, కానీ మన ఉద్దేశం మిత్రం అంటే అది అవసరం అయితే ప్రాణమైనా ఇచ్చేసి, అంతే చిన్న చిన్న పనులు కాదు, చేసేవన్నీ అలాంటి పనులు చేసేటటువంటి మానసిక స్థితి మీలో గాయత్రి ఉండాలి. అది ఫార్ములా. విశిష్టమైన పని, మిత్రత్వమైన పని, విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఉండాలి. చేయకపోతే మెడిసిన్ చదివిన వాడు డాక్టర్ యాక్టర్గా ఉండి కోట్లు సంపాదించుకుంటాడు, చేసుకో, గాయత్రి కాదు. వస్తున్నావు అనుకో, వాళ్ళు ఒకసారి గాయత్రి చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, ఏదో చేస్తారు. కానీ అసలు ఉద్దేశం గాయత్రి ఎందుకు అంటే ఫ్రెండ్షిప్, మిత్రత్వం. రెండోది అవసరమైనప్పుడు చేసే కరెక్ట్ పని. అది చిన్నది అవుతే మీకు అనిపించవచ్చు, ఎలా అర్థమైందా, అది నేర్చుకోవాలి. ఇది చేస్తూ ఉంటే గాయత్రి మంత్రం బ్రహ్మదేవుడు ఉన్నాడే వాడి దాని మీద శాపమే పెట్టాడు. ఇందాక ఎవరు మేము శాపాల గురించి చెప్పాను, వశిష్ఠుడి శమము, విశ్వడి శాపం అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారా, ఏదో శాపం కొట్టారని. మెడిసిన్ చదివి యాక్టర్గా వెళ్తున్నాడు డాక్టరు, డాక్టర్ ఏం చెప్పింది వాడికి, శాపము ఇచ్చట మళ్ళీ ఇవ్వలేడు అంతే తప్ప, నీ ఇష్టం. అంతే తప్ప శాపం అని గాబరా పడితే అంట ఆ పని చెయ్యం అంతే. అలాగే బ్రహ్మని వేదే ఒక శాపం చెప్పాడు. బ్రహ్మ అంటే ఎవడు, సృష్టి. సృష్టి ఎలా చేశాడు తెలుసా, అనుకుంటే సృష్టి ఏం లేదు, అన్ని తనంతను తయారు చేసుకుని తయారు చేశాడు అంతే కదా. ఇంకా నడుస్తూనే ఉంది బ్రహ్మ సృష్టి, కొత్త కొత్తవి తయారు చేస్తూనే ఉన్నాడు. అంతేత గాయత్రి చేస్తున్నవాడు ఏం చేయాలి, కొత్త కొత్తవి నేర్చుకోవాలి, అది బ్రహ్మ. చెప్ప వాడు ఏంటి శాపం, వాడికి ఎందుకు శాపం, వాటితో మీకు సంబంధం కూడా ఉందో లేదో తెలీదు. శాపం ఉండే తర్వాత చూద్దాం, శాపం చేయాలన్నా ముందు విని ఉండాలి కదా. ఇంత పెద్ద సృష్టిలో పృథ్వీలో కూడా కాదు, పృథ్వీ పైన నువ్వు ఒక అతిథిగా జీవిస్తున్నావు, ఎర్త్ క్వేక్ ఎవరు అంటున్నారు ఎర్త్ క్వేక్ ఎక్కడో చిన్న మందే ఉంటుందండి, ఎక్కడో అగ్నిమానతం కూడా వస్తున్న పెద్ద లేదండి, అగ్నిపర్వతీయుడు అదే వస్తూ ఉంటాడు. వీడు నాలుగైదు అగ్నిపర్వతాలు చేశాడంటే నో గాడ్ మనుషులు గాన్, ఒక చిన్న వరద కొడితే గాన్. అంటే బ్రహ్మ వరకు రావట్లేం మంది అంటే అందరూ పోతాం. కానీ సృష్టి లాగా బ్రహ్మ నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నేను గుర్తిస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మీరు గాయత్రితో చేయరు కనుక ఈ మూడు ఉండాలి, వశిష్ఠత ఉండాలి, విశ్వామిత్రుడు ఉండాలి, బ్రహ్మ ఉండాలి. అంటే చేపలు కొట్టారా వాళ్ళకి ఇదే పని, వాళ్ళ పుట్టాడు ఫలానా ఊళ్ళో, వాడికి ఏం పట్టింది అయ్యా మీ మీద చేపలు కొట్టడానికి? చేపేం లేదు, వాడి పని నువ్వు చేయవు, అది చేపమేగా. ఇప్పుడు మెడిసిన్ MBBS చదివిన వాడు యాక్టర్గా వస్తే ఏం చేప కొట్టింది వాడికి? MBBS కొట్టింది. అంటే ఇప్పుడు ఆ డాక్టర్ వచ్చి వాడి మీద చేపం ఇచ్చిందా? అదే ఎవడు విశ్వామిత్ర వాడికి చేపం ఎవరు చెప్తారయ్యా బాబు, ఇవి చేయినాయినా మంచిది అని చేత చేపాలు పట్టుకుని కాపురపడకండి. ఏం లేదు అక్కడ, ఏముంది నువ్వు చేయగలిగితే మంచిది అని చెప్పారు. చాలా గాభరపడకండి, ఎవడైనా వచ్చి మీకు అమ్మో గాయత్రి మంత్రానికి చెప్ప ఉంది, మంచి పని చేసుకోవాలని చెప్పడం, అది ఆ చెప్పడానికి భాష, అది కరెక్ట్ భాషే కాదు. మెడిసిన్ చదివిన వాడు యాక్టర్ అవుతే MBBS ఏం చేసింది? చెప్పం చేసింది. నేను ఎప్పుడు మందులు ఇవ్వలేవు, నువ్వు తప్పు ఎవరిది? వాడనుకున్నాడు, చేసుకున్నాను. డాక్టర్ కంటే గోపాలే ఉంది, డాక్టర్ లేని పేరు కూడా వాడికి వస్తుంది అంతే. అందువల్ల నెగటివ్ ఏం లేదు శాపాలతో, ఇది ఉంటే ఇది ఇంకా మంచిది అని చెప్తున్నాం. అంతే ఎప్పుడు గాబరాపడకండి, ఎవరైనా వచ్చి మీకు గాయత్రి మంత్రం శాపం ఉందండి నేను చేయకూడదండి, ఉన్నాయి MBBS చదువుకోదు, నేను శాపం పెట్టుకున్నానయ్యా, నేను మెడిసిన్ చదవను, చదవబాక మెడిసిన్ అన్ని కొడుతుందా? చదువుకుంటే చదువుకో, వెరీ క్లియర్ నా. ఇంతకీ నేను గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాను. నేను గాయత్రి మంత్రము అనేది ఒక దేవత కాదు. అసలు దేవత అంటే ఏంటో మీకు తెలీదు. దేవత అంటే నిరంతరం ఇచ్చేవాడిని దేవత అంటాం. మీ బుర్రకి ఎవడో దేవత ఎక్కడో కూర్చున్నాడు అనుకుంటాడు. దేవత అంటే అర్థం ఏంటి? ఇచ్చేవాడు. వృక్షము వనస్పతియో దేవత. వనస్పతులు ఏం చేస్తాయి మనకి? ఇస్తాయి. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నాకు బాగా తంతాన మీ దగ్గరికి వస్తే అని అడిగారా వాళ్ళు? వనస్పతులు మీ దగ్గర నుంచి పడతారా? కావాలంటే ఏం చేయాలి? మీరు వెళ్ళి అడుగు, ఇస్తుంది దేవత. వనస్పతియో దేవత. ఎందుకు ఆ మాట దేవత అని అంటున్నావు? ఈ మూలికలు మీరు వనస్పతులు అంటే మూలికలేగా, ఒక టైప్ ఆఫ్ వనస్పతి. ఈ వనస్పతులు మీ దగ్గరికి వస్తే ఏం చేస్తుంది? మీకు మీకు కావాల్సిన రోగానికి కావాల్సిన మూలికలు ఇస్తుంది కదా. వెళ్ళలేదనుకోండి వాళ్ళ దగ్గరికి, ఉంటాడా? ఉంటాడా? ఇంటి పక్కనే ఉంటాడు. నువ్వు వెళ్ళి అడగాలి దేవతను, ఏం చేయాలి? అడగటానే నమస్కారం అంటాం. బాబు ఇవ్వు అంటానికి ఇంకో భాష ఏంటంటే నేను నీకు నమస్కరిస్తున్నాను. వాయువు నువ్వు గాలి పీలుస్తున్నాదా లేదా? ఎవరు మార్చలేదా? ఎప్పుడు మార్చలేదా? నిద్రపోయినప్పుడు కూడా మార్చలేదా? అప్పుడు వస్తూనే ఉంటుంది కదా. కానీ అది వాయుదేవుడు కాదు, వాయు అది దానంతా అది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. కానీ ఆ వాయువుకి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారం చేస్తే దాన్ని దేవత అంటే వాయువు. మనందరికీ వాయువే తెలుసు, కానీ ఏరోప్లేన్ లో బయటికి వెళ్తున్న వాడికి వాయువు చాలా ముఖ్యం. వాడికి నీకు తెలుసుకో తెలియదు, ఆల్టిట్యూడ్ అది పెట్టుకుని దోని చూసుకుంటూ ఉంటాడు వాడు. కరెక్ట్గా ఉండాలి వాయువు. ఏం మాత్రం వాయువు చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కొట్టినా ఇంకా అడ్డదిట్టే వాడు. అంతేత అక్కడ వాయువు కరెక్ట్గా ఉందా లేదో తెలుసుకోవాలి వాడు. అప్పుడు ఆ వాయువు ఏమైంది? దేవత. అంటే దేవత అంటే ఎవడు వాడు? కొన్ని నియమాలు ఉంటే ఆ నియమాల ప్రకారం జరుగుతుంది. తెలియకపోతే ఇప్పుడు అర్థమైందో తేడా, జాండీస్కి మందు నేల ఉసిరి అని పేరు. దాంతో అది కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా తీసుకుని మీరు రోజుకి వేసుకుంటే గ్యారంటీగా బతికిపోతుంది. అవుదా పక్కనే ఉండదు, మీ పక్క నుంచే వెళ్ళింది. ఎన్నిసార్లు మీరు కాళ్ళతో తొక్కుంటారో వాడిని, ఏమైనా అన్నాడా నా కాళ్ళతో కొడుతున్నావు నువ్వు ఆయ్ ఏమందు? కానీ నువ్వు వెళ్ళి తీసుకుంటే అది దేవత. అంతేనండి, ఇప్పుడు దేవతకి దేవతలు ఎక్కడో లేవు, మన ప్రకృతిలోనే ఉన్నాయి. నువ్వు ఆ నియమాలు తెలుసుకుని ఉపయోగించుకుంటే దేవతలు, తెలియకపోతే ఏమదు అది ఉంటుందంటే. అలాగే సూర్యుడు ప్రాణాలు ఇవ్వగలిగేటటువంటి దేవత, తెలిస్తే. తెలియకపోతే వచ్చాడా నేను దగ్గరికి వచ్చి పిలిచాడా, ఏమయ్యా పొద్దున్నే వచ్చాను హలో నేనంటే ఉంటానులే గుడ్ మార్నింగ్ అది ఆయనే అనుకోండి. కానీ దేవత అంటే ఇప్పుడు అర్థమైందా ఏంటో, మీకు నియమాలు తెలియాలి. నియమాలు తెలిస్తే అది ఎందుకు పనికిరాంది? అద్భుతంగా పని. దేవత అంటే నియమం అర్థం లేదా? ఇప్పుడు సూర్యదేవత గురించి మాట్లాడుతున్నాను. సవిత అనండి కావాలంటే మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. మరి మళ్ళీ అక్కడది స్త్రీలా పురుషుడా దెబ్బలు అనుకోండి. ఇంతకీ సూర్యుడు అదొక శక్తి, సూర్యుడు యొక్క శక్తి. ఆ శక్తి ఏం కావాలి మీకు? దేవత కావాలి. దేవత అంటే ఏం చెప్పాను? నియమాలు తెలియాలి. నియమాలు తెలిస్తే దేవత, తెలియకపోతే ఊరుకోవాలి. అంచేత మనం ఎవరి యొక్క నియమాలు తెలుసుకోవాలి? సూర్యుడి యొక్క నియమాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే పనిచేస్తుంది. ఇందాక నేల మీద ఉన్న జాండీస్ తయారు చేస్తుందని చెప్పాను, అడిగి తీసుకుంటే కదా నేల ఉసిరి తెలిస్తే చాలు. అప్పుడు అది ఏమైంది? దేవత ఇచ్చేది. కానీ అది ఎప్పుడు ఇస్తుంది? నియమాలు తెలియాలి. ఇంకో అర్థం ఆవిడ చెప్పాడు ఇది జాండీస్ కి మంచిదని. నువ్వు దానికి తీసుకెళ్ళి ఇంకో దానికి ఎవరికో వస్తే మూర్ఖత్వం కదా. నియమాలు తెలియదు. నియమాలు తెలిస్తే దేవత, లేకపోతే వస్తువు. ఇప్పుడు మనం ఏ నియమాలు తెలుసుకోవాలి? సూర్యుడు యొక్క నియమాలు తెలుసుకుంటే శక్తి. నియమాలు తెలియాలంటే మరి ఏమున్నాయి గాయత్రికి నియమాలు? చదివారా మరి ఆ ఫార్ములాయే గాయత్రి? మనం E=mc² అంటే ఆటమ్ ఫార్ములా ఉందా లేదా? కాగితంతో తయారు చేయగలవు కూడా. నీకు వస్తువులు లేకపోతే ఏం పర్వాలే, నువ్వు చెప్పచ్చు ఏమయ్యా ఇది ఫార్ములా ఉంది E=mc² ఈ వస్తువులన్నీ మీరు తెచ్చుకుంటే నువ్వు తయారు చేసుకోవచ్చు. అప్పుడు అది ఏమైంది? దేవత అయింది. నియమాలు ఉన్నాయి కదా. దేని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను? సూర్యుడు గురించి కూడా అలాగే కొన్ని నియమాలు ఉన్నాయి. 24 బోపులు అది మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే గాయత్రిలో ఉన్న మొత్తం శక్తి మీరు తీసుకోవచ్చు. క్లియర్? అక్కడ అక్షరాలతో చెప్పారు E=mc² అక్షరాలేగా ఫార్ములాలో గొప్ప చెప్తాం కదా E=mc² అని. కానీ అక్కడ అక్షరాలు ఉన్నాయి అవునా కదా. దాని గురించి తెలుసుకోవాలి అంటే E=mc² అండు. ఈ అంటే ఎనర్జీ, ఎం అంటే మాస్, సి అంటే లైట్ అని చెప్తారు. సరే పైకి వస్తే ఏమంటాం? E=mc కాదు పైన ఇలా చెప్తారా? E=mc² అలాగే అక్షరాలు కలిపి చెప్తున్నాం. ఫార్ములా అది తెలు వరణ్యం భగవదేవై ప్రచురయా చది 24 అక్షరాలు ఫార్ములా అది. అంచేత ఓం భూర్భువః స్వః వరేణ్యం భగవదేవై ధియో యో ప్రచురయాత్ అందులో 24 శక్తులు ఉన్నాయి. ఆటమ్ బాంబ్ తయారు చేసుకోవాలంటే 3 అక్షరాలు వాడాల్సిందే. తెలుసా ఏంటో అది? ఆటమ్ బాంబ్ తయారు చేయడానికి ఇస్తున్నాను రా మీకు E=mc వ్యక్తి మీద ఒక రెండు లెక్కలు ఉండాలి. మామూలు కథ తెలిస్తే బాంబు తయారు చేయొచ్చా చూడా, మీ ఇష్టం, కానీ ఫామ్లో తెలియదు. అలాగే మీరు చదవకుండా మీ ప్రాణాలు నిరంతరం మీకు ఉండాలి అని ఫార్ములా ఇచ్చారు వాళ్ళు. ఎవరు? ఎప్పుడో యుగాల ముందు విశ్వామిత్రుడు రహస్యంలో ఉండేది. అంత ఈజీగా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా చాలా మంది భయపడతారు, ఏ గాయత్రి చేయకూడదు నువ్వు, తెలుసా సంగతి అంటారా కొంతమంది, ఏ అటమ్ బాంబు అనకూడదు, ఈజీగా ఎల్ తీసుకోవాలి అంటే ఏమవుతుంది, తెలియకుండా చెప్పాడు. ఏ ఈఎంఎస్ తీసుకోవాడు వాళ్ళకు బాంబు అంటే ఇంటికి ఏం చెప్తున్నాడు వాడు, ఫార్ములా చెప్పేస్తున్నాడు. చేస్తే చేయకూడదా, ఏంటి ఈజీగా ఎల్ తీసుకోవాడా, దేని గురించి చెప్తున్నా లేదు, ఫార్ములా అది. ఆ ఫార్ములా ప్రపంచంలో ఏ మనిషికైనా ఫార్ములా అదే. ఇంకో ఫార్ములా ఉంటుంది ఆవిడ, తెలుస్తావు కొత్త పాయింట్ తెలుసు, చదివిస్తావు నువ్వు బర్మదేవసేమే ధ్యాన ప్రచోదయ మంత్రం ఫార్ములా ఉంది, నేను మార్చేస్తాను ఫార్ములా. మార్చు మూర్ఖత్వం అంటాం. ధరిస్తే ఫార్ములా నేర్చుకో, నేర్చుకోబోదే నీ కర్మ. ఎవరికి కావాలిది? ప్రాణాలు. అంచేత నువ్వు బతికిన ఉండాలి అని ఉంటే గాయత్రి తప్ప ఇంకో దారి వల్ల లేదు. ఎవరికైనా ప్రపంచం ఎవరికైనా ఇంకో దారి లేదు. అంచేత ఇదివరకు రహస్యంగా దాచబిందినటువంటి ఆ గాయత్రి శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుడు దానికంటే ముందు దయానంద సరస్వతి. ఇంకా ప్రాణాలు తెలియాలి అంటే మీరు ప్రాణం తెలుసుకుంటారు. ప్రాణం వచ్చాక నువ్వు చావగలవా చెప్పండి మనకు, అదేంటే ఇప్పుడు గాయత్రి ఎంత ముఖ్యమైనది. ఆ ప్రాణశక్తే నేర్చుకోవాలి మనం. ఇంతవరకు డాక్టర్లకి వాళ్ళకి ఎవరికి కూడా ప్రాణించటం తెలియదు, రోగాలన్నీ నేర్చగలరు. కావాలంటే ఒక ఎముకకి ఒక ఎముక, కిడ్నీ నుంచి ఇంకో కిడ్నీ, హార్ట్ కావాలంటే ఇంకో కొత్త హార్ట్ పెట్టేయగలరు, డౌట్ లేదు అందులో. కానీ ప్రాణం రాదు. అది భారతీయులు చెప్తున్నారు కనుక గొప్ప. దానివల్ల ఏమైనా దెబ్బలాడుకోవాలా మనం హిందువులం అని? ఐన్స్టీన్ ఆటమ్ బాంబు చేశారు కనుక చాలా గొప్పవాడండి. ఇండియా వాడు తప్ప ఇంకోడు వాడు ఐన్స్టీన్, లేకపోతే ఆయన జ్యూస్, ఆయన ఆ దేశంలో ఉన్నాడు. ఇంకా వాడు తప్ప ఇంకోడు చెప్పకూడదు ఆటమ్ బాంబు అంటే ఆగుతారా ఎవరైనా? ఇది అంతే, బతకాలనుకుంటే చేయి ఎవడైనా, వాడి ఇష్టం అది. బతకాలి అనుకుంటే గాయత్రి మంత్రం తప్ప ఇంకో దారి లేదు. ఇక్కడ మీరు సూర్యుడిని పట్టుకోవాలి. ఈ ఫార్ములా సూర్యుడికి సంబంధించిన ఫార్ములా. ఈజీ ఎంత స్క్వేర్డ్ అని చెప్పేది యురేనియం యొక్క ఫార్ములా. కొంచెం సైన్స్ కొంచెం తెలియాలి, తెలిస్తే మీకు ఇందులో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. యురేనియం ఒక పదార్థం, దాని ఫార్ములా మీకు తెలిస్తే యాటమ్ బాంబు. యాటమిక్ ఎనర్జీ అంటాం కదా. యాటమ్ అంటే ఎంత పెద్దది? ఒక చిన్న రేణువు కంటే చిన్నది. కానీ దాన్ని ఉపయోగించుకుంటే యాటమ్ బాంబు ఖచ్చితంగా మళ్ళీ యాటమిక్ ఎనర్జీ పడిందండి. అలాగే మీలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మీరు ఉపయోగించుకుంటే నీవు చావవు. చిన్నది ఉంది, చాలా చిన్నకణం ఉంది మీ దగ్గర. మీరు పెద్ద ఆరడుగులు ఏదో అంటారు, కింకాంగ్ లాంటి వాడు అయితే వాడి శరీరం ఎంత ఉంటుందిరా, కానీ వాడు పుట్టినప్పుడు ఎంత ఉంది వాడికి తల్లి ముందు? అదేగా ఇది అయింది, ఆ బిందువే లేకపోతే ఆ బిందువు పట్టుకోవాలి. బిందువే ప్రాణశక్తి, ఒక బిందువు ఉంది మీకు, అది ఇంతవరకు మిమ్మల్ని బతకటానికి చేస్తాం. కానీ మీకు నియమాలు తెలియదు. ఇందాక నేను చెప్పినట్టే మీకు నియమాలు తెలియకపోతే అది దేవత కాదు, నియమం తెలిస్తే దేవత. అంతే క్లియర్. ఇది నేర్చుకోవటానికి ఆ ఫార్ములా ఓం భూర్భువస్వ తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా అని ఒక ఫార్ములా ఉంది. ఏదైనా ఒక ఫార్ములా మీరు నేర్చుకుంటున్నారు అనుకోండి, V=IR. ఈనాడు మొట్టమొదట ఎవడో వస్తున్నాడు ఎలక్ట్రిక్, అదృష్టం ఏంటంటే వాడు కూడా ఓం బాగా నేర్చుకున్నాడు. ఎందుకంటే వాడి పేరే ఓంసులా, పేరు విన్నాడు సైంటిస్ట్ ఓంసులా ఎలక్ట్రిసిటీ, వాడి పేరే OHM అని చదువుతాం, వాడి పేరు కూడా ఓమే, మరి మనం ఓమే చదువుతాం ఓంసులా. ఎప్పుడు మొట్టమొదటిసారి ఫార్ములా చెప్పేది, వోల్టేజ్ ఉంటుంది, యాంపియర్స్ ఉంటాయి, ఈ రెండింటికి మధ్య రెసిస్టెన్స్ ఉంటుంది అంతే చెప్పేది. కానీ ఈనాడు చూస్తున్న చమత్కారాలన్నీ V=IR. అదే ఫార్ములా ఏం మారలే, వస్తువులు మారే. కంప్యూటర్స్ అతను పుట్టినప్పుడు తెలియదు కూడా, కానీ నియమాలు అదే V=IR. అది లేకపోతే కరెక్ట్ లేదు, కరెక్ట్గా వోల్టేజ్ లేదనుకో కంప్యూటర్ ఏం చేస్తాను మనం ముసుకుంటుంది, ఎక్కువ ఉంది కరెక్ట్ ఫ్యూజ్ అయిపోతుంది. ఫార్ములా అదే V=IR. చెప్పింది అర్థమవుతుందా? అంచేత ఎలక్ట్రిసిటీలో బ్రహ్మశక్తి పనిచేస్తుంది. బ్రహ్మశక్తి అంటే ఏం చెప్పాను, ఎలక్ట్రిసిటీలో ఎన్ని బ్రహ్మాలు జరిగాయో, ఇంకా ఎన్ని కొత్త కొత్తలు నేర్చుకుంటాయవంతా బ్రహ్మ అంతే కదా. పేరుతో కన్ఫ్యూజ్ అవకండి, మళ్ళీ బ్రహ్మ అంటే ఏదో నాలుగు తల్లు ఉన్నాయండి, వాడు ఆవిడ భార్య ఎక్కడుందో, వాళ్ళిద్దరు ఇవాళ మాట్లాడుకున్నారో లేదో, ఈ నాలుగు తల్లుతో మాట్లాడుతుంటే సరస్వతికి ఏం మాటలు ఏం మాట్లాడాలో ఏం అర్థం అవుతుంది. అలా గామరా పడకండి, చెప్పింది అర్థమవుతుంది కదా. కానీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ప్రాణము తల్లి గర్భంలో డెవలప్ అవుతుంది, ప్రతి వాళ్ళకి తెలుసు కదా. తల్లి గర్భంలో లేస్తాడు 9 నెలలు వాడు లేస్తాడు, అది చిన్న కణం. ఇంకొక కణం వస్తుంది తండ్రి నుంచి, 2 కణాలు కలుస్తాయి అక్కడ. వాటిని సైంటిఫిక్ లో క్రోమోసోమ్స్ అంటారు, ఏదో వాళ్ళ పేర్లతో మనకెందుకు. రెండు చిన్న బిందువులు, ఆ అతి చిన్న యాటమ్. ఇప్పుడు మీరు మీ శరీరం ఒకటే ఉందనుకుంటున్నారా? మీరు శరీరమే లేదు, మనసు ఉంది. ఈ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ క్రోమోసోమ్స్ వచ్చింది అంతా. ఇంత భూ శరీరమే కాదు బాబు, కోరికలు మనస్సులు కూడా అక్కడి నుంచే వచ్చాయి, దాన్ని గుణసూత్రము అంటాం మనం. గుణము సూత్రము పేరు విన్నారా? గుణసూత్రాలు అంటారు ఈ పదార్థాన్ని, గుణసూత్రాలు అంటారు. ఎందుకంటారు? మీ గుణము యొక్క ఫార్ములా అది, మీ గుణసూత్రాలు. అందుకే మీరు మాటలు వింటారు కానీ అర్థం చేసుకోరు. క్రోమ్స్ వీటి గుణసూత్రాలు అంటారు కదా, జీన్స్ ఇంగ్లీష్ జీన్స్, మన భాషలో గుణసూత్రాలు. గుణసూత్రాలు అంటే ఏంటి? అవి చిన్నవయ్యా, కానీ ఆ గుణాలు ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎన్ని ఉంటాయని చెప్పాను మనకి? కొంచెం క్రోమోసోమ్స్ తెలుసుంటే తెలుస్తుంది మీకు, 23, 24 ఉంటాయి. తండ్రి నుంచి ఒకటి, తండ్రి నుంచి ఒకటి, ఎన్ని వస్తాయి మొత్తం మీద? 48 అంతేనా? వీళ్ళ దగ్గర నుంచి 23, 24 కదా కలిసే, వీళ్ళకి మళ్ళీ 24 వస్తుంది. గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? వాళ్ళకి అక్కడే తెలుసు ఈ క్రోమోజోమ్, దాంతోనే కదా పుడుతున్నాడు. ఇంత గాయత్రి మంత్రం కరెక్ట్గా చేస్తే రోగాలు పోవటమే కాదు, పిల్లలు పెట్టిన వాళ్ళకి పిల్లలు కూడా వస్తారు బెంగళూరు ఆసుపత్రి. ఎందుకంటే అన్ని 24 గురించి అక్కడే పెట్టారు వాళ్ళు. అంతేత అక్షరాలు మార్చేవారు సార్, క్రోమోసోమ్స్ మార్చి ఇంకోటి తయారవుతాయి. అంటే మన సైన్స్ ఎంత ఉందో అక్కడ. ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, మీరు గాయత్రి మంత్రం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారు, క్రోమోసోమ్స్ మారుస్తున్నారు, అంతే కదా. అయితే ఇప్పుడు ఈ జీన్స్ 24 అమెరికా వాళ్ళకే ఉంటాయండి, మాకు ఉండవండి, హిందువులకే ఉంటాయండి, మనకే ఉంటాయి అంటావా, లేకపోతే అందరికీ ఉంటాయా? ఇద్దరు గాయత్రి సైన్స్ నేర్చుకో తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి, నేర్చుకో. దాన్ని గురువు గారు దాన్ని మహాజ్ఞానము అన్నారు, గాయత్రి మహావిజ్ఞానం 24. ఇప్పుడు అర్థమైంది ఎంత గొప్ప సైన్స్ ఉందో అందులో. దీనివల్ల ఏమొస్తుంది మీకు, సంజీవని విద్య వస్తుంది. సంజీవిని అంటే ఏంటి, ఇంకా చావదు. ఆ సంజీవిని కదా పట్టుకుని వచ్చారు బావుడు, దక్షిణం నుంచి ఉత్తరానికి పోయి, ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణానికి. అందుకే మన వాళ్ళందరూ కూడా ఉత్తరానికి వెళ్ళి హరిద్వార్లో ఈ సంజీవిని పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి మీకు ఇస్తున్నాం. అర్థం అవుతే దాని విలువ తెలుస్తుంది, తెలియకపోతే ఏం లేదు. కానీ కష్టపడాలి కదా, ఇది మహావిజ్ఞానం కదా. ఇది 24 ఉన్నాయ్యా అని చెప్తే వచ్చేస్తుందా, మీకు తెలియాలిగా. దానికి ఆ ముడుకుస్తు కదా చదవాలి, గాయత్రి మహావిజ్ఞాన్ సైన్స్ లాగా చదవాలి. కానీ చాలా మంది మహావిజ్ఞాన్ అంటే కూడా తెలియదు. సైన్స్ 3 లెవెల్స్ లో ఉంటుంది, 3 లెవెల్స్, బతికి చనిపోకుండా ఉండే దాని లెవెల్ ని మహా అంటాం. భూ భువ స్వహ, ఇది చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, మహా. ఆరు తెచ్చుకున్న వాళ్ళు మహా గొప్పవాళ్ళు. నేను చెప్తాను అర్థమైందా, నేను గురువు గారి గాయత్రి మహావిజ్ఞాన గురించి చెప్తున్నాను. ఆ 3 వాల్యూమ్స్ చదువుకోండి అయ్యా బాబు, ఇదే ఒకరోజులో చెప్తాను నేను. ప్లస్ నాకంటే బాగా మీరు చదువుకుని పట్టుకోవచ్చు, పట్టుకోవటంలో ఉంటుంది. అదే బుక్ సైన్స్ లో ఒకడు కొంచెం అర్థం చేసుకుంటాడు, ఇంకోటి చాలా గొప్పగా అర్థం చేస్తుంది. మహావిజ్ఞానం అంటే దేని గురించి చెప్తోందని, ప్రాణశక్తి గురించి చెప్తాను. ఇది మీకు తెలిస్తే మీకు చౌ లేదు, అందుకని దాని పేరే సంజీవిని విద్య. 9 రోజుల్లో అయిపోతుంది, ఫార్ములా అర్థమైపోతుంది, చేసే విధానం అర్థమైపోయింది. వింటే అయిపోతుందా, రోజు చేసుకోవాలా, చేసుకోవాలమ్మా, చేయకుండా ఎంత వస్తుంది ఫార్ములా, అదే మంత్రం. కానీ 3 లెవెల్స్ లో భూ ఫిజికలే ఉండగా బాబు, ఇమోషనల్ ఉండాలి, మనసు ఉండాలి. కానీ అది కూడా జీన్ మీదే ఉంది అని మీకు తెలుసా, జీన్స్ బట్టే బ్రెయిన్ వస్తుంది, అవి వస్తాయి. ఈ విషయం తెలుసు కదా, ఇంకా క్లియర్ గానే చెప్పారు భూ భవ స్వ. కానీ ఇదంతా దేనికి, ఇదంతా వద్దయ్యా బాబు, ఇంకో స్టెప్ పైకిరా, మహత్తిగిరా, అది నేర్చుకుంటున్నారు ఇక్కడ. అందుకని దాని పేరు ప్రాణ, ద ఫోర్త్ డైమెన్షన్. భూ భవ స్వ కాదు, దానిపైన ఉంది. మరి కాలేజీకి ఫీజు ఎంత ఇవ్వాలిరా, మీ బోర్డ్ ఫిజిక్స్ కి దానికి ఎంత ఖర్చు ఇస్తున్నారా, మరి దీనికి ఎంత ఇవ్వాలి ఆలోచించుకుంటే, దాని విలువ తెలిస్తే. ఇది నేర్చుకోవడానికి వచ్చిన వాడు ఎంత ఇవ్వాలి ఆ ఫీజు, మీకు విషయం అర్థమైందో లేదో నాకు తెలియదు, మీరు బతకాలం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బతకాలం నుండి ఇంకా చావకూడదు నేను అని అర్థమైంది కదా, దానికి ఫీజు ఎంత ఇవ్వాలిరా. అంటే గురువు గారు ఏమంటున్నారు, గురువు ఇచ్చిన ఫీల్స్ ఇవ్వాలి కదా, మరి గాయత్రి మంత్రం అందరికీ చెప్పండి, అదే అడిగారు కదా. ఆవిడ వింటాను లేదండి, ఎందుకు వింటాడు, ఆవిడే తెలుసు అదేంటో. ఇంకేట మీరు టైం తీసుకుని మీరందరూ గ్రూప్గా ఉండి వారం వారం చదువుకుంటూ ఉంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు. చేస్తే కదమ్మ. అదే ఆయన అడుగుతుంది, ఆయన అడుగుతుంది కదా గురుదక్షిణ. నీ ఇష్టం వచ్చింది ఎవరు, ఎవరు గురుదక్షిణ? ఎవరు చెప్పింది ఇవ్వాలి, ఆయన చెప్పింది ఇవ్వాలా, మనకిచ్చింది ఇస్తావా? మరి ఆయన అడుగుతుంది ఇది. ఇంకా మీకు గురుదక్షిణ ఇవ్వకపోతే మీ ఇష్టం. వెరీ క్లియర్. అంతే, ఇంతసేపు నేను చెప్పింది దేని గురించి చెప్పాను? గాయత్రి మహావిద్యాన్ 1, 2, 3 జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి అంత చెప్పేసి అందులో ఉన్నదంతా. అంతే, ఏదో కబుర్లు చెప్తున్నారు అనుకోకు. కానీ కొంచెం మీకు టెన్షన్ లేకుండా ట్రై చేశా. కానీ చెప్పింది మాత్రం చాలా బరువైనటువంటి విషయాలు. ఇది జీవితాలు మారిపోవాలి. క్షణం నుంచి జీవితం అలా ఉండాలి కదా. సైన్స్ చదివాక సైంటిఫిక్ గా తీసుకోవచ్చు. మరి మీరు ప్రాణ విద్య, జ్ఞాన విద్య అంటే గాయత్రి. గయాన్ త్రాయతీతి గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి నేర్చుకుంటున్నారు మీరు. ఆ ఫార్ములా అది మూడు రోజులు కనిపిస్తుందమ్మా. అంటే అది సంస్కృతమా లేకపోతే హిందువులదా? హిందువుని కూడా కాదు, బ్రాహ్మణుడు మాత్రమే. ఎవరిది? నేర్చుకుంటే, నేర్చుకోకపోతే ఆవిడికి ఏం లేదు. జీరో. వెరీ క్లియర్. ఇదంతా ఇందులో లెక్చర్స్ చెప్తున్నాను రా.